ఈ బ్లావెట్స్కి రచనలు అర్థం అవ్వాలి. ఎందుకు బ్లావెట్స్కి రచనలు అర్థం అవ్వాలి అని చెప్తున్నాం? ఇంకంటే మనం భారతీయులం కావు కనుక. భారతీయులమే అయితే మనకి దయానంద సరస్వతి చెప్పినటువంటి రచనలు చాలు. సత్యార్థ ప్రకాశము అని ఒక పుస్తకం ఉంది, అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లావెట్స్కి శిల్పాస్తు సొసైటీ వాళ్ళ రచనల కంటే తక్కువది కాదు. కానీ మనకు అర్థం కాదు. మనకు అర్థం కాదు అంటే తక్కువ, నాకు అర్థం కాలే. బ్లావెట్స్కి రచనలు అర్థమైనంతగా దయానంద సరస్వతి రచనలు అర్థం కాలే. కానీ బ్లావెట్స్కి చదివాక అది చదివితే అర్థమైనా. అందుకని మనం భారతీయులం కావేమో అని అనుమానం వస్తున్నాం. మనం కాదు, నేను మీకు అర్థం వస్తుందేమో చూసుకోండి. అది ఇక పరిణామక్రమం తెలియాలి మీకు. పరిణామక్రమం తర్వాత పరిణామక్రమాన్ని శాసిస్తున్నటువంటి దేవతాశక్తుల గురించి తెలియాలి. ఆ దేవతాశక్తుల గురించి శ్రీరామకృష్ణ పరమహంస చెప్పాడు. అందరూ దేవతల్ని ఆయన వశపరుచుకున్నాడు కదా, అన్ని దేవతల గురించి చెప్పాడు కదా. జత ఇక్కడ దేవతలు అంటే మనం అనుకునే దేవతలు కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు. వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, ఇదంతా శక్తులే కదా. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి అగ్ని, నీరు. అలాగా అనేక మంది దేవతలు ఉన్నారు, రాజరాజేశ్వరి, అదొక ప్రకృతికి శక్తి. రాజరాజేశ్వరి అనేటటువంటి పేరులోనే తెలుస్తుంది కదా, మనం ఆ క్షేత్రంలోనే ఉన్నాం. మనకు రాజుల్ని తయారు చేసేటటువంటి శక్తి, అది కూడా ఒక ప్రకృతి యొక్క శక్తి అని గుర్తుంచుకోండి. మీరు అది మీకు అర్థమవుతుందే, అది అర్థమవుతే రామకృష్ణ పరమహంస అర్థమవుతాడు. వివేకానంద గారు అర్థమైంది, తప్పన గారు మాట్లాడుతున్నాడు, ప్రపంచానికి అధిపతి అయిపోయాడు. మీకు తెలియదేమో, వివేకానంద గురించి చెప్తే అనేక మంది విదేశీయులు ఆనందిస్తారు. మన వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. నా కాలేజీలోనే ఎంఎస్సీ చదివినటువంటి ఒక లెక్చరర్ కొత్తగా అపాయింట్ అయ్యారు సిజెస్ కాలేజ్. సాధారణంగా నేను ఎక్కడున్నా నా జేబులోనూ నా పక్కనే ఎక్కడో వివేకానంద ఉంటాడు. అందుకే టీజేపీఎస్ కాలేజీలో కూడా నా వెనకాతల కుర్చీ వెనకాతల వివేకానంద నుంచుని ఉంటుంది కదా, బెగ్గింగ్ బౌల్ పెట్టుకుని నిలువెత్తుకు ఫోటో ఉంది. కొత్తగా అపాయింట్ అయ్యాడు, వచ్చాడు, పరిచయం చేసుకున్నాడు. వెల్కమ్ అన్నాను, కూర్చోబెట్టాను. ఇదే సార్ ఈ ఫోటో పెట్టుకున్నారు మీరు ఇక్కడ, ఇది ఎవరి ఫోటో అన్నాడు. వివేకానంద ఫోటో చూసి నేను వివేకానంద అంటే అతని తెలియదు అనుకోలే. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో వివేకానంద ఫోటో ఉండటం సహజంగానే మనుషులు హర్షించారు. ఆ ఉద్దేశంతో అన్నాడేమో అనుకున్నాను. కాదు, నుండి మా తాతగారిది అన్నాను. అదేంటి మరి చిన్నగా ఉన్నారు, చిన్నప్పుడు తీసిన ఫోటోలు ఏంటి అన్నాను. నేను హాస్యానే ఉన్నది, మా తాతగారి ఫోటో నాకు చాలా ఇష్టం, పెట్టుకున్నాను. తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, వాడు ఒప్పేసుకున్నాడు అది మా తాతగారిని. అప్పుడు నాకు అర్థమైంది ఇతనికి వివేకానంద అంటే ఎవరో తెలియదు అని. భారతదేశపు యొక్క ఎంఎస్సీ చదివినటువంటి ఒక యూత్, యూత్కి అసలు వివేకానందే ఆరాధ్య దైవం అవుతుంది, అవ్వాలి అసలు. ఎందుకంటే బలహీనత అసలు వివేకానంద కూడా, ఐ వాంట్ పీపుల్ విత్ మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నర్వ్స్ ఆఫ్ స్టీల్ అంటే, నాకు యువత కావాలి, ముసలాళ్ళు అక్కర్లేదయ్యా. ముసలాళ్ళు వయసు అని అనుకోకండి మీరు, మళ్ళీ ఉత్సాహం ఉన్నవాళ్ళు ఏ వయసులో అయినా యువకులే, ఉత్సాహం లేని వాళ్ళు ఏ వయసులో అయినా చనిపోయిన వాళ్ళే, వాళ్ళు యువకులు కూడా కాదు. వీఆర్ ఆల్ డెడ్ పీపుల్. తింటున్నా పడుకుంటున్నా అంటే మనం బతికున్నా చచ్చిపోయినా ప్రపంచంలో ఎవరికి ఏ విధమైనటువంటి మార్పు రాదు. చేత వివేకానంద ఆ శక్తిని ఉపయోగించుకున్నాడు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి దేవతా శక్తులు ఎవరు ఉపయోగించుకున్నా వాడికి పేరు ముందు ఒక టైటిల్ వస్తుంది, అఖిలాండ కోటి, బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజు. ఇందులో రామకృష్ణ పరమహంస లెవెల్ అది, వివేకానంద యొక్క లెవెల్ అది. ఇందులో వివేకానంద యొక్క రచనలు చదివిన తర్వాత నువ్వు నిద్రపోయి ఉండగలిగితే అర్థం ఏంటి అంటే, నీకు చదివింది అర్థం కాలేదు అని. వివేకానంద రాసిన పుస్తకాలు కానీ, వివేకానంద యొక్క ఒక స్పీచ్ కానీ, అందులో వివేకానంద ఒకే ఒక కోరిక కోరుతాడు, I dream of a country where there are no temples, there are no gurudwaras, there are no masjids. I dream of such a country where there is only the temple of Om. ఓంకార మందిరాలు ఉన్నటువంటి దేశము కానీ ప్రపంచము కానీ ఎప్పుడు వస్తుందా అని నేను కలవకుంటున్నాను. నిన్న ఓంకారం గురించి చెప్పాను నేను కొంచెం. ఆ ఓంకారం గురించి కఠోపనిషత్తు చెప్తుంది. కఠోపనిషత్తు మొత్తము కూడా ఎవరందరూ కూడా ఆ బ్రహ్మచర్యాన్ని సాధించి కఠోరమైనటువంటి నియమాలు పాటించి సాధన చేస్తారో, ఎవరి గురించి ఇంత కఠోరమైనటువంటి నియమాలు పెట్టుకుని సాధన చేస్తారో, తత్తే పదం సంగ్రహేణ ప్రవిచ్చే, ఆ పదాన్ని నేను సంగ్రహముగా అంటే బ్రీఫ్లీ చెప్తాను. అదేంటి అంటే ఓం ఇతి ఏతత్. అదేమిటి అంటే ఓం అంతేగా మొత్తము ప్రపంచాన్ని శాసించేటటువంటి శక్తి. గురువుల యొక్క శక్తే కదా ప్రపంచాన్ని శాసిస్తుంది. చాణక్యుడు నేర్పబట్టే కదా చంద్రగుప్తుడు అంత గొప్పవాడయ్యాడు. రామకృష్ణ పరమహంస నేర్పబట్టే కదా వివేకానంద అంత గొప్పవాడయ్యాడు. వివేకానంద చెప్పబట్టే కదా అరవింద్ అంత గొప్పవాడయ్యాడు. ఇంతగా ఈ గురుసత్తాకి ప్రతీక ఓంకారమే అని పతంజలి యోగ సూత్రాలు చెప్తుంది. పతంజలి యోగ సూత్రాలలో ఓంకారాన్ని గురువు అంటుంది. గుర్తున్నా మీకు పతంజలి యోగ సూత్రాలు? తస్య వాచక ప్రణవ, ఈ గురుసత్తా అందులోంచి ఆవిర్భవిస్తుంది. ఏ గురు వచ్చినా కూడా ఆ ఓంకారం నుంచే రావాలి. ఇప్పుడే కాదు, రేపు భవిష్యత్తులో కూడా. అంతేత సుప్రామెంటల్ డిసెంటే కాదు. సుప్రామెంటల్ డిసెంట్ తర్వాత ఏదైనా భౌతిక జగత్తులోకి దిగాలి అంటే దేని ద్వారా దిగుతుంది? ఓంకారం ద్వారా దిగుతుంది. అది కఠోపనిషత్తులు చెప్తాడు. ఆ ఓంకారం గురించి చెప్తాడు. ఆ ఓంకార సాధన ఎలా చేయాలో చెప్తాడు. చేస్తే ఏమవుతాడు వాడు? డైరెక్ట్ గా యముడితో మాట్లాడుతున్నాడు వాడు. యముడితో మాట్లాడే ఏమవుతాడు? అమరత్వాన్ని పొందుతాడు. సావిత్రి యముడితో మాట్లాడేం చేసింది? అర్థమవుతుంది లింక్ సావిత్రికి యముడికి కఠోపనిషత్కి. ఇంకొక కఠోపనిషత్తే చెప్తున్నాను ఇప్పుడు నేను. ఆ కఠోపనిషత్ గురించి, ఈ విద్య గురించి నేను ఇప్పటి నుంచి మొదలెట్టలేదు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసి ఇది నేను చేయాల్సి వస్తుంది అని. 1980 నుంచి నేను చేసేటటువంటి ఈ ప్రణాళికలన్నీ కూడా మీరు చూస్తే ఎక్కడ గాడి తప్పలేదు. మీరుకు ఆ గాడి అర్థం కావటం లేదు. అప్పుడు నేను మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? ఆపి దాన్ని, మళ్ళీ అటు కాదు అటు వెళ్ళిపోకండి బాబు, ఇటు ఇటు రండి. పేర్లు మార్చొచ్చు. పేర్లు ఎందుకు మార్చటం? మనకి పేర్లకి ఒక ఐడెంటిఫికేషన్ పెట్టేసుకుంటాం మనం. ఆ పేరు చెప్తే అది గుర్తొస్తుంది. అంతేత కొత్త కొత్త పేర్లు, అది గుర్తు రాకుండా అసోసియేషన్ లేకుండా. అంతేత ఆ శక్తిని మనం ఇప్పుడు పుంజుకోబోతున్నాం. ఏ శక్తిని? రాజరాజేశ్వరి శక్తి. ఈ రాజరాజేశ్వరి శక్తి ఏం చేస్తుంది? రాజాదిరాజుని తయారు చేస్తుంది. ఆ శక్తి గురించి తెలిసి మనం రాజాదిరాజులు అవ్వకుండా, ఆ శక్తి గురించి తెలియన వాళ్ళు రాజాదిరాజులు అవుతే మనం ఎంత మూర్ఖులమో ఆలోచించుకోండి. మరి ఆ మూర్ఖత్వాన్ని నేను సహించలేను కదా, ఎన్నాళ్ళని సహిస్తాను? మీరు మామూలు వ్యక్తులు కానీ జీవిస్తూ రాజాదిరాజులు అవ్వాల్సినటువంటి వాళ్ళు ఆ విద్యను తెలుసుకున్న తర్వాత రోడ్డు మీద పడి ఉంటే కనీసం మీరు ఆ విద్య నేర్చుకుంటున్నారు అని కూడా మీకు తెలియకపోతే నాకున్నటువంటి ఏకైక దారి ఏంటి అంటే కరపట్టుకోవటం. ఇక ఈ మూడు లక్షణాలు మీరు ఖచ్చితంగా మీ మనస్సుల్లో ఎంత తొందరగా మీరు క్రోధి చేసుకోగలిగితే అంత తొందరగా ఈ విద్యలు మీకు అర్థమవుతాయి. మొట్టమొదటిది, మీకు ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ డబ్బుని మినిమం మీకోసమే వాడుకోండి. మిగతాదంతా కూడా మీ దగ్గరే ఉంచుకోండి ట్రస్టీగా. ట్రస్టీగా మీ దగ్గర ఉంచుకుంటే నాకెట్లా తెలుస్తుంది మీ దగ్గర ఎంత ఉందో? మీరు ఎంత ఇవ్వగలరు? ఇంకా ఏం చేయాలి? నాకు కేవలము ఇవ్వ, మేము ఏదైనా అవసరం వస్తే ఇంత మేము ఇవ్వగలము. ఇన్ని వనరులు ఉన్నాయి, ఇంత భూములు ఉన్నాయి, ఇన్ని ధాన్యాలు ఉన్నాయి. పిల్లల్ని కూడా ఇచ్చేస్తారు మీకు దమ్ముంటే. పూర్వకాలంలో ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళని దేవదాసీలు అన్నారు. ఇప్పుడు దేవదాసీలకి వికృతమైనటువంటి అర్థం వచ్చేసింది. మనం ఎక్స్పర్ట్స్ అన్నమాట మంచి దాంట్లో చెడు అర్థాలు తీయటం. చెడు అర్థాల్లో మంచి అర్థాలు చేయటంలో ఉపనిషత్ ఋషుల యొక్క గొప్పతనం. ఎంత చెడైనా ఇచ్చేవాళ్ళకి అందులో ఏదో ఒకటి మంచిని లాగేస్తారు. మనం ఎంత మంచిదైనా ఇచ్చేయండి, ఖచ్చితంగా అందులో ఏదో స్వార్థం ఉంటే లాభం చేస్తారా ఏంటి? మరి ఆ స్వార్థం ఏంటో ఆలోచించడానికి మీరు ఎంత బుర్ర ఉపయోగిస్తారు? టీకల్ గా మరి అందులో ఉన్న స్వార్థం ఏంటి? లాజికల్ గా ఉండాలి. మళ్ళా ఆ బుర్ర ఏదో భగవద్ దర్శనానికి కనుక ఉపయోగిస్తే ఆ రోజే భగవంతుడు దర్శనం అయిపోతుంది. అందుకని రెండో నియమం ఏంటి? నేను భగవంతుడితో మాట్లాడతాను. మొదటి నియమం అర్థమైంది కదా. రెండో నియమం ఏంటి? భగవంతుడితో నువ్వు మాట్లాడేది ఏముంది? ప్రైమ్ మినిస్టర్తో వాడుతూ నువ్వేం మాట్లాడవు, వాళ్ళు చెప్పింది చేస్తావు, రాత్రు నువ్వేం కబుర్లు చెప్తావా, ఆయన ఏం నీతో మాట్లాడతాడా? ఇంకట ఈ విశాల సృష్టిని శాసించేటటువంటి వాడు నీకు ఏ విధమైనటువంటి బాధ్యత ఇస్తాడు పరిణామ క్రమాన్ని, అది నీకు తెలుసుకోవాలి అంటే ఇద్దరు ఉపయోగపడతారు. ఒకళ్ళు సాయి. సాయి మనకేం నేర్పుతాడు అంటే నిష్ట సబూరి. సబూరి అంటే ఏంటి? నేను ఎక్కడున్నానో అక్కడ ఉండవలసిన తోటి ఉన్నాను. సాయి, ఈ పరిస్థితులు మార్చమని నేను కోరను. మనం ఇప్పుడు సాయి దగ్గరికి ఎందుకు వెళ్తాం? ముందు పరిస్థితులు మార్చేయి. కానీ నిజమైనటువంటి సాయి భక్తుడు అయితే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ప్రేమమయుడు ఉన్నటువంటి ఆ సాయి నిన్ను అక్కడ ఉంచాడు అంటే పాపం ఆయనకి అంతకంటే మంచి పొజిషన్ ఏది కనిపించలే మిమ్మల్ని ఉంచడానికి. నువ్వు అనుకోవచ్చు నాకు తగిన నాకు తమాషాగా కొన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, మాస్టారు నా స్థాయికి తగిన ఉద్యోగం కాదండి ఇది అని. అక్కడ వాళ్ళు పళ్ళు కొడుకేసుకుంటూ ఉంటాడు, బల్ల కొట్టేసుకుంటూ ఉంటాడు, నాకు అప్పుడు ఫోన్లో వినిపిస్తూ ఉంటుంది. వాడు ఆవేదన. ఏంటి వాడు ఆవేదన అంటే నా స్థాయికి తగిన ఉద్యోగం లేదండి అని. ఏం చెప్తాం మూర్ఖులకి? నువ్వు నీకున్న స్థాయి ఏదో భగవంతుడు నేను అక్కడే ఉంచుతాడు. నీకు రోగం వచ్చింది అంటే నీకు చూసిన అధోపన్న వల్ల కానీ భగవంతుడి వల్ల మాత్రం కాదు. మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు ఒక ఆవిడకి ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది మాస్టారు, తిండి మార్చుకో అన్నా. మరి చూడలేదు మళ్ళా తిండి తిండి మారితే రోగం తగ్గేదానికి దేవుడే చేస్తాడు. నీకది మరి అనుభవించు బాధపడితే. కానీ తర్వాత తర్వాత ఈ బాధ మొదట్లో కనుక తిండి అది మార్చుకుని సెట్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. తర్వాత నువ్వు తిండి మార్చుకున్నా సెట్ కాదు, ఇంకా శరీరం పోవాల్సిందే అది. కానీ ఏం చెప్తాను నేను మాస్టారు మందు ఇచ్చేయండి, ఏం మందు ఇస్తాను నేను? నువ్వు ఆహార నియమాలు పాటించకుండా మందు పని చేస్తుందా? అవి చెప్పి పాజిబుల్ అడగండి ఏ డాక్టర్ నేను, డయాబెటీస్ అది ఉంది, నేను అస్సలు తిండి కంట్రోల్ చేసుకోనండి, మీ ఇష్టం వచ్చిన ఇంజక్షన్ పోవండి అంటే ఎన్ని ఇంజక్షన్స్ పడిచినా అది కంట్రోల్ కాదండి. నువ్వు తిండి కంట్రోల్ చేసుకుందాం అనుకో, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుందాం అనుకో, సార్ డాక్టర్ మంది అక్కర్లేదు, ఆయన సూపర్విజర్ ఉంటే చాలు కాదా? అట్లీస్ట్ 100 డయాబెటిక్ కేసులు ఉంటే 99 రెస్పాండ్ అవుతాయి. ఉంటాయి కొన్ని మందులు అవసరమయ్యేటటువంటివి. ఆ చిన్న విషయం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, అది సాయి చెప్పేది. సబూరి, పేషెన్స్. ప్లస్ ఏది ఒక రోజులో తగ్గదు, ఒక రోజులో నీకు ఈ రోగం వచ్చేదే. శరీరాన్ని నువ్వు ఎన్ని ఏళ్ల బట్టి మిస్యూజ్ చేస్తున్నావు. సాధారణంగా మన మానవ శరీరము 30-40 ఏళ్లు మనం మిస్యూజ్ చేస్తే కానీ ఈ రోగాలు రావు మనకి. ఇప్పుడు ప్రస్తుతం అన్ని మిస్యూజే. ఏ తండ్రి కూడా ఆసనాలు ప్రాణాయామాలు వాళ్ళ పిల్లలకి నేర్పించరు. ఆసనాలు ప్రాణాయామాలు వాళ్ళు చేస్తారనుకోండి, అలా టైం వేస్ట్ చేస్తున్నావు, చదువుకుని ఏం చేస్తాడు ఆరోగ్యం లేకపోతే? ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటాడు చదువుకుని. ఆత్మహత్య చేసుకోలేనటువంటి అనేక మంది పిల్లలు నాకు ఫోన్ చేస్తుంటారు, మాస్టర్ ఇలా అయిపోయిందని. సరే, నేను వాళ్ళకి ఇవ్వాల్సిన ధైర్యం ఇస్తూ ఉంటాను, అది వేరే విషయం. కానీ నేను కాదు వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సింది, తల్లిదండ్రులు ఇవ్వాలి. అది తల్లిదండ్రుల బాధ్యత, అది నా బాధ్యత. అది మీకు కూడా చేత కాని పరిస్థితులు ఏదైనా ఉంటే ఆ బాధ్యత నేను తీసుకుని. ఏదైనా కాస్త బాధ వచ్చేసరికల్లా నా జీవితం నాకు వచ్చంలో లేదండి, నా జీవితం అటు వెళ్ళిపోతుందండి అటు వెళ్ళిపోతుందండి, నేను ఏది అనుకున్నా జరగటం లేదండి. భగవంతుడు లాంటి శ్రీకృష్ణుడికే అనుకున్నట్టు జరగలే. ఆయన మీద ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగాయి, నీ మీద అసలు ఒక హత్యా ప్రయత్నం జరగక నేను చాలా ఆనందించు. అసలు నేను జోలి గవడు రాడొస్తాడు కదా. నేర్పించాలి, అది జీవితాన్ని షేక్ చేయటం నేర్పించాలి. అది సాయి నేర్పేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి. ఆ స్థాయికి మీరు సమర్పణ చేసుకోగలిగితే, ఆ గురు చరిత్రలు అవి మీరు చదువుకోగలిగితే. కానీ చదువుతాం అంటే పారాయణ చేసి పక్కన పడేయటం కాదు, అక్కడ జరిగేటటువంటి సంఘటనలు మీకు తెలియాలి. అది చదవటం మొదలెడితే మీరు గంభీరెత్తిపోతారు. అసలు నిజంగా చదవటం మొదలెడితే, ఎందుకు శుద్ధి స్థాయి చరిత్ర కనుక మీరు చదవటం మొదలెడితే, ఇదంతా నేను దేని గురించి చెప్తున్నానో తెలుసా? నచికేతుడు తన తండ్రి దానాలు ఇస్తున్నప్పుడు ఏంటి తండ్రి ఇలాంటి దానాలు ఇస్తున్నాడు అని ఆలోచించడం మొదలెడతాడు. ఆ ఆలోచనలు చెప్తున్నాను, అంటే కఠోపనిషత్తే చెప్తున్నాను నేను మీకు, తర్వాత శ్లోకాలు చదివి వినిపిస్తాను. ఇలా ఆలోచించగలగాలి మీరు. ఏంటి అక్కడ సాయి చరిత్రలో మీకు అర్థమయ్యేది? నువ్వు కనుక ఈ మానవ జాతాన్ని, మానవ జీవితాన్ని దురుపయోగం చేసుకుంటే నువ్వు పావుగాను కట్టగాను పుడతావు, పెద్ద పులిగా పుడతావు, బల్లిగా పుడతావు, మేకలుగా పుడతావు, అధో యోనులకి పుడతావు. ఉండలేదా సాయి చరిత్రలో ఇది? కానీ వీళ్ళందరూ ఎవరు? సాయి యొక్క గురుభాయిలే. గురుభాయిలు అంటే తెలుసు కదా, ఒకే గురువు దగ్గర ఉన్నవాళ్ళు. సాయితో పాటు ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్నటువంటి వాళ్ళకే ఆ గతి పట్టింది. నువ్వు కల్లా గతి పట్టింది. నువ్వు ఏమి చేయాలో అది చేయటం లేదు. నువ్వు సాయి దగ్గరికి వెళ్ళి నా పరిస్థితులు మార్చే అని అడుగు. నీ శక్తి నాలోకి దిగనే అని అడుగు. ఆయన శక్తి నీలోకి దిగితే నువ్వు మామూలు వ్యక్తిగా మారవు. నువ్వు అసలు ఆయన కోటి బ్రహ్మాండ నాయకుడుగా మారుతావు. నీ పిచ్చి పిచ్చి కోరికలు ఎన్ని తీర్చే అన్నాను. ఎంసెట్టే ఎంసెట్టే నా దగ్గరికి మొదట వచ్చిన వాళ్ళు కొంతమంది ఒక 25 ఏళ్ల కిందట. నేను ఎంసెట్ పరీక్ష రాస్తున్నా మాస్టారు, ఎంసెట్ పాస్ పరీక్ష పాస్ అవుతే చాలన్నాను. ఇప్పుడేమంటున్నారు, మా పిల్లలు ఎంసెట్ రాస్తున్నారండి, వాళ్ళు పరీక్ష పాస్ అవుతే చాలు అని. కానీ నాకు వాళ్ళ మీద పెద్ద ఆనందం ఎందుకంటే మాట మార్చటం లేదు. వాళ్ళు 25 ఏళ్ల కిందట ఏమడిగారు అదే అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళ కోసం అడిగారు, ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం అడిగారు. ఎక్కడికి పోతావు నువ్వు? ఎంసెట్ అయ్యి ఏం చేస్తాడు? నువ్వు ఎంసెట్ అయ్యి ఏం చేసావు? ఎంసెట్ కాని వాళ్ళు ఎవరు బతకటం లేదా? అసలు నువ్వు ఎంసెట్ లో చేరాలా వద్దా అని శాసించేటటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఓ అంటే దాని కాదు, రూల్స్ పెట్టచ్చు కాదా? అంచేత అడిగేది ఏదో ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వాలని అడుక్కోవచ్చుగా. అడగటం కూడా గాథ కాదు, అడుక్కోవటం కూడా గాథ కాదు. మన గురువుల్ని వివేకానంద ఒక సంఘటన చెప్పాడు. రామకృష్ణ శరీరం వదిలేశాడు, ఏం చేయాలో చెప్పలేదు, బాధ్యత ఇచ్చాడు. బాబు 10 మందో 12 మందో అప్పుడు ఉండేవారు సన్యాసి దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళని నువ్వే చూసుకోవాలన్నాడు. ఇంతకీ అప్పుడు వివేకానంద వయసు ఎంత? 22 23 ఏళ్ళు. అంతకంటే పెద్ద గొప్పవాడు ఇక జస్ట్ హీ పాస్ బిఏ డిగ్రీ బాగా చదువుకున్నాడు, తిరుగుతున్నాడు దేశం అంతా పిచ్చెత్తినట్టు. భారత్ దర్శన్ అని పేరు దాన్ని. భారతదేశం ఏంటో తెలియాలి అంటే మన ఇళ్లలో కూర్చుంటే తెలీదు. కానీ మనం భారత్ దర్శన్ చాలా అద్భుతంగా చేస్తాం. మొన్న ఒక ఆయన నాకు గుంటూరులో కనిపించి ఏం చెప్పాయంటే, నేను నార్త్ ఇండియా టూర్ అంతా చేసి వచ్చేసాను అన్నాడు. ఇన్ని రోజుల్లో 12 రోజుల్లో 12 రోజుల్లో నువ్వు నార్త్ ఇండియా టూర్ చేసి ఏం గమనిస్తుంది? బస్సులో కూర్చున్నావు తిన్నావు, బస్సులో కూర్చున్నావు తిన్నావు, కాళ్ళు నొప్పేసాయి, చేతులు నొప్పేసాయి, కళ్ళు నొప్పేసాయి. అదేదో చూశారట వాళ్ళు, కాశీ చూశారట, బృందావనం చూశారట. ఇంకా నాకు తెలియదు వాళ్ళు మరి నార్త్ ఇండియా టూర్ అంటే ఏంటో. అంతా 12 రోజుల్లో అయిపోయింది. తిరిగి ఇంటికి వచ్చాక ఏమొచ్చా? వాంతులు, విరోచనాలు, టూర్ చేసి వచ్చామండి, అలసిపోయామండి, ఇంకెప్పుడు ఈ జన్మలో నేను టూర్ చేయను. కానీ అలా అన్నవాళ్ళే మళ్ళీ అది తగ్గిపోదని మళ్ళా ఏసారి సౌత్ ఇండియా టూర్. ఏ మూర్ఖత్వం! ఏదో ఒక చోటకు వచ్చి 3 రోజులు ఉంటే గాని ఆ స్థలం యొక్క వైబ్రేషన్స్ మీకేమీ అర్థం కాదు. కానీ ఆ మానసిక స్థితిలో వచ్చి ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ 3 రోజులు ఉంటే మీరు అమ్మని ఏం పట్టుకుంటారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఒక పుస్తకం చదివాను అమ్మ గురించి. రామకోటేశ్వరరావు గారు ఇచ్చారని, కింద సంవత్సరం ఇచ్చారని, అది నన్ను ఇంతలా మార్చేసింది. ఈ స్థలంలో ఉన్నటువంటి ఆకర్షణ, మరి మీకు ఆకర్షణ ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మనం చదవ ఉందా? సాయి చరిత్ర గురించి చెప్తే చెప్తున్నాను నేను, ఇది మనం టాపిక్ మర్చిపోకండి. ఆకర్షణ సాయి ఆకర్షణ ఎలా ఉండాలి అంటే, నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కలే, నువ్వు చూసుకో ఏం చేసుకుంటావు, అది బెటర్. నువ్వు కోరికలు అడగటం బదులు అప్పుడు ఏం చేస్తాడు? ఒకరికి ఆఫీసులో అందరూ శత్రువులు అయిపోయారు. అప్పుడు ఇంకా స్వాతంత్ర దినాలు జరుగుతున్నాయి అంతటా వీడు ప్రో ఇండియా, అక్కడ ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా బ్రిటిషర్స్. కొంచెం వాళ్ళు వీళ్ళు చేసి ఏం చేశారంటే వీళ్ళు చంపించేద్దామని ట్రై చేశారు ఈ వ్యక్తిని, ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. సాయి దగ్గరికి వచ్చాడు. సాయి దగ్గరికి వస్తే ఒక రూల్ ఏంటి అంటే సాయి పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు, ఆయన వెళ్ళు అంటేనే వెళ్ళాలి. వచ్చాడు, సాయికి చెప్పుకోవటానికి వచ్చాడు. విన్నాడు, ఏం మాట్లాడలే. రెండో రోజులు వెళ్తాను సాయి అన్నాడు. మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, నెల రోజులు అయింది. తెలుసా ఈ సంఘటన మీకు? నెల రోజులు అయిన తర్వాత ఈయన పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చేస్తే ఇక్కడ పరిస్థితులు మారిపోయారు. వీణ హత్య చేద్దాం అనుకున్న వాళ్ళు ఏమయ్యారో మరి ఆ పుస్తకంలో లేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళు క్యాన్సర్ అయిపోయారు, ఇంకో చోట గడిపారు, ఏదో జరిగింది. అప్పుడు ఇతన్ని వెళ్ళమన్నాడు. ఈయన వెళ్ళమన్నాక ఇంక వెళ్ళి నేనేం చేస్తాను, ఉన్న ఉద్యోగం ఓడిపోయి ఉంటుంది అలాగో, నెల రోజులు సెలవు పెడితే ఇప్పుడే ఒప్పుకోరు పర్మిషన్ లేకుండా. అలాంటిది ఆ బ్రిటిష్ కాలంలో అందరూ వీళ్ళు యాంటీ బ్రిటిష్, అలాగో నాకు ఉద్యోగం ఉండదు అని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పుకుని, అంటే భార్య అంది సాయి మీద భార్యకి ఎక్కువ నమ్మకం ఆయనకంటే. మీరు ఆఫీస్కి వెళ్ళి చూడండి అసలు ఏం జరుగుతుందో ఏమవుతుందో అంటే, ఆఫీస్కి వెళ్ళి చూసి అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ ఎవరు, నేను నెల రోజులు పెట్టి రావట్లేదు, రావటం రోజులు వస్తున్నావు కదా సంతకం పెట్టారు, కానీ సంతకాలు ఉన్నాయి అక్కడ, నాకు కూడా అలా జరిగితే బాగుంది మాస్టర్. నువ్వు సెలవు పెట్టి రాలేదు, ఇవాళ జాయిన్ అవ్వాలి, నేను వెళ్ళొద్దంటాను, నువ్వు మానేస్తావో వెళ్తావో నువ్వు నిర్ణయించుకో. కానీ నేను సాయి లెవెల్ లో వ్యక్తిని కాని కనుక నేను కామన్ సెన్స్ అంట, నాకు అలాంటి దమ్ములు లేవు, అతని బదులు నేను వెళ్ళి సంతకం పెట్టే ఎబిలిటీ లేదు నాకు. కానీ సాయిని అలా ప్రార్థించే లేదు, మీరు చదువుతారు ఎందుకు ఆ పుస్తకాలు చదవడం, ఖచ్చితంగా మీరు నిర్ణయం నిలికి వెళ్తారు. కోరికలతో సాయి దగ్గరికి వెళ్ళినటువంటి వాడు గ్యారంటీగా ఈ సాయి కంటే కింద పడతాడు, గ్యారంటీ అది. మరి సాయియే అడగమని చెప్పాడు కదా, ఆయన తెలియాలి ఎందుకన్నాడు ఆ మాట. అంటే ఆయన ధైర్యం ఏంటి అంటే, నువ్వు కప్ప పాముగా అయినా కూడా నేను నీ వెంటే ఉంటానులే అని. నేను అప్పుడు రక్షించాడుగా, రక్షించలేదా అంటే ఏంటి, మీరు కప్ప పాముగా పుట్టాక కూడా ఆయన రక్షణ కావాలని కోరుకునేది మీరు, మీ ఇష్టం అది. మీకు ఆయనకి సంబంధించింది, నాకేం తెలియదు మీరు ఎలా ఆయన ప్రార్థన చేస్తారు చెప్పాల్సిన ఇది. ఎందుకు అంటే సాయికి బాహ్య ఇష్టం ఏంటి అంటే సమర్పణ, మొత్తం నాకు వదిలే, నువ్వు కేవలం నా మీదే దృష్టి ఉంచు, ఇంకా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో నువ్వు చూడదాకా. అదే అరవిందో సుప్రామెంటల్ డిసెంట్ లో తన ఫస్ట్ కండిషన్ గా చెప్తాడు, సుపీరియర్ ఆస్పిరేషన్ అంటాడు ఇంగ్లీష్ లో. మామూలు ఇది కోరిక కాదు, సుపీరియర్ అంటే అన్నిటికంటే పెద్ద కోరిక నీ జీవితంలో ఏమవ్వాలి అంటే నువ్వు కావాలి నాకు. సాయి ఏమంటాడు, నువ్వు నా వైపే చూడు. ఇంకా నువ్వు సాయి వైపు చూస్తూ ఉంటే కూడా నీ కోరికలు ఉన్నాయి, ఇలా పక్కన చూస్తున్నావు అనుకో, సాయి వైపు చూస్తూ ఏంటి పక్కన చూస్తున్నావు, నీ కోరిక తీరిందా లేదా అని. ఆ మాత్రం దండవేస్తాను ఆయన పట్టుకోలేడా ఏంటి. కానీ మౌలు చేసుకోవడానికి సాయి చరిత్ర చదవమంటాం. అంటే చదవమంటంలో మన ఉద్దేశం ఏంటి అంటే చదివి అర్థం చేసుకుంటారు. నేను చదివిస్తామండి, మాకు కోరికలు తీరుతాయి గ్యారంటీగా తీరుతాయి, దీపం వెలిగించుకుంటే చీకటి గ్యారంటీగా పోతుంది, మీరు పిచ్చివాళ్ళలాగా అడుక్కోక్కర్లే నాకు వెలుతురు కావాలని. అంతకంటే పెద్ద పని ఉంది ఆ వెలుతురుతో, కోరికలు తీరేవి ఎలాగో తీరుతాయి. దాన్ని ఏమంటామంటే మనం నిష్ఠ అంటాం. దాన్ని అరవింద ఏమన్నాడు, సుప్రామెంటల్ డిసెంట్ అన్నాడు, సత్యం యొక్క అవతరణ నిష్ఠ. సో పేరు మారితే, కానీ ఇవి రెండు సాయి భక్తులకు అర్థమైనంతగా మిగతా వాళ్ళకి అర్థం కావు. నిష్ఠ, ఏం జరిగినా సాయి చూసుకుంటా అనే ధైర్యం వచ్చేస్తుంది. కానీ నేనేం కోరుకుంటున్నా, మీరు చిన్న పప్పటడుగు వేయకండి, పరిగెత్తండి, ఒకసారి మిల్ఖా సింగ్ లాగా పరిగెత్తేయండి. మిల్ఖా సింగ్ ఎవరైనా అడగండి, ఇప్పుడు అడుగుతారా ద ఫ్లయింగ్ సిక్ అని 100 మీటర్స్ రేస్ లో భారతదేశంలో ఆయన ఒక్కడే కాస్త ప్రైజులు తెచ్చుకున్నవాడు. మిగతా ఎప్పుడో, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరు అందరూ తిరిగి వచ్చేస్తున్నారు నో ప్రైజెస్. ఇంత డైరెక్ట్ గా మీరు పరిగెట్టిస్తే 2-3 నెలల్లోనే మీరు ఆ స్థితికి వెళ్ళిపోగలరు. నేను ఆ ధైర్యంతో 2-3 నెలలు నువ్వు ఆ స్థితికే వెళ్ళగలిగితే, 1 నెలలో 125,000 మందిని మనం ఈ యాంగిల్లో చెప్పలేమా అని నాదవుతే, మీ దమ్ము అది, నా దమ్ము ఇది. అర్థమవుతుందా ఈ కోరికలు? ఇంకోటి ఏంటి, 2 చుక్కలు, ఒకటి సాయి, ఇంకోడు
లహరి మాస్య శ్వాస ఓంకార సాధన. ఈ ఓంకార సాధన కూడా కఠోపనిషత్తులో వస్తుంది, మనం చదువుకోబోతున్నాం. మన నాకు తెలియదు, మీరు చదువుకుని వచ్చి మీరు దాన్ని అండర్లైన్ చేసుకుని మాకు మాస్టర్ ఇది అర్థం కాలేదని అంటే నేను తగ తగ చెప్పేసేవాడిని. ఇప్పుడు ఏంటంటే నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సి వస్తాను. అన్నిటికంటే పెద్దది ఏంటి అంటే ముందు మీరు కఠోపనిషత్ పుస్తకాలు తెచ్చుకోవాలి అని చెప్పాల్సి వచ్చింది కదా. మరి అట్ట కానీ నాకేం నిరాశ లేదు, నేను ఇటుకి ఆడిస్తాను. మీరు పారిపోకుండా ఉంటే చాలంటే మీరు లోపలికి వచ్చేస్తే తలుపు కూడా తాళం వేయించేస్తారు అయితే ఇటుకి ఆడేదారి పారిపోకుండా. కానీ మీరు అడుగు మాత్రం మీ ఇష్టపడి మీరు లోపల పెట్టాలి. మిమ్మల్ని బలవంతంగా నేను అడుగు పెట్టేస్తే కుదరదు కదా. ఇవి ఈ ఐదు లక్షణాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకొక ఐదు లక్షణాలు రాసుకోండి. రెండో క్వశ్చన్ ఏంటి అంటే పరిణామ క్రమము అర్థం చేసుకుంటాను. మొట్టమొదటిది పరిణామ క్రమము అర్థము చేసుకుంటాను. అది అర్థము చేసుకోకుండా ఆధ్యాత్మిక జగత్తులో సాధనలు పెద్దగా ఉపయోగపడవు. ఉపయోగపడవు అని నేను అన్ను సినిమా చూడటం కంటే దేవుడి దగ్గర కూర్చొని విష్ణు సహస్రనామం చదవటం మంచిదే కదా, అది కాదని అవడంటాడు. కానీ మొదటిది అర్థమైంది కదా, పరిణామ క్రమాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. రెండవది పరిణామ క్రమం శాసించే దేవతాశక్తుల్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రపంచాన్ని ఏ దేవతాశక్తి కంట్రోల్ చేస్తుంది? లక్ష్మి, రైట్. ఇంకా ఎలక్ట్రిసిటీ, విద్యుత్ కదా. ఈనాడు విద్యుత్ లేకపోతే మీరు ఏ పని చేయలేరు. అన్ని తప్పదు, విద్యుత్నమ్మా గురువుల యొక్క శక్తి కానీ. గురువుల యొక్క శక్తి మనం తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు విద్యుత్ శక్తి పనిచేస్తుంది. విద్యుత్ లేదనుకో ఈ మైక్ పోతుంది, నేను చెప్పేది మీకు వినిపించదు. విద్యుత్ లేకపోతే మీ ట్రైన్స్ నడవు, మీ కార్లు నడవు, బస్సులు నడవు. ఇంకంటే బస్సులు కూడా లోపల ఇగ్నిషన్ స్విచ్ ఉంటుంది, బ్యాటరీ అది కరెంటే. అంతే, ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి శక్తిని విద్యుత్ శక్తి అనొచ్చు. కానీ వేదిక భాషలో దీన్ని ఇంద్రశక్తి అన్నారు. ఇంద్రుడి యొక్క శక్తి, విద్యుత్ శక్తిని ఇంద్రుడి యొక్క శక్తి అన్నాడు. మొట్టమొదటిసారి ఈ విద్యుత్ శక్తికి అధికమైనటువంటి శక్తిని ఉపయోగించాలని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడికి ఇంద్రుడికి దెబ్బలాట జరుగుతుంది, మీకు తెలుసు కదా. మీకు విషం విషం గోవర్ధనం. ఇంకొక అది ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తింది ఎప్పుడు అంటే దీపావళి అయిపోయిన రెండో రోజు కృష్ణుడు. కానీ విద్యుత్ ఇదంతా కూడా మహాలక్ష్మి శక్తి మీద ఆధారపడింది. ఎందుకంటే కృష్ణుడి యొక్క మెయిన్ శక్తి ఏంటంటే లక్ష్మి. కృష్ణుడు విష్ణు యొక్క అవతారమే కదా, మన అవతారాలన్నీ కూడా విష్ణు యొక్క అవతారమే కనుక మహాలక్ష్మి శక్తి ఉపయోగించుకోవటానికి అమావాస్యకి ముందు రెండు రోజులు అంటే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, దాన్నే మనం దీపావళి ముందు రోజు తీసుకుంటాం. త్రయోదశి నాడు ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం కొనటానికి, మరి ఇక్కడ ఉందో లేదో నాకు ఆనవాయితీ నాకు తెలియదు, నార్త్ ఇండియాలో మాత్రం దాని పేరే ధన్ తేరస్, ధనం. ఏదో ఒక నగో ఏదో కొంటాం. ఇక్కడ ఉందా? ఎక్కడ దాని ఉద్దేశాలు ధన త్రయోదశి, ధన్ తేరస్, దీపావళి అమావాస్యకి రెండు రోజుల ముందు. దాని తర్వాత రోజు నరక చతుర్దశి అంటే పృథ్వీతత్వ జాగరణ. దాని తర్వాత దీపావళి, దీపావళి తర్వాత గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. దాని తర్వాత బలి ద్వితీయ. ఆ రోజే అన్నదమ్ములు చెల్లెలు ఇంటికి వెళ్తారు. ఆ రోజునే యమద్వితీయ పండుగ కాదులే, నేను కరెక్ట్ చెప్తున్నానులే. గోవర్ధన పర్వతము, దాని తర్వాత రెండోది ఏంటి అంటే మన అన్న చెల్లెళ్ల పండుగ. దాని తర్వాత మూడవ రోజు వచ్చేటటువంటిది కఠోపనిషత్తులో జరిగేటటువంటి విద్య, నచికేత విద్య. ఇది మనం మర్చిపోయాం. దీపావళి నాడు లక్ష్య పూజ చేసుకోవడం ఒకటి గుర్తుంది, కానీ సంక్రాంతి, మహాసంక్రాంతి, ప్రతి నెల ఓ సంక్రాంతి వస్తుంది మనకి. కానీ సంక్రాంతులన్నీ వదిలేస్తే కనీసం మహా సంక్రాంతి చేసుకోవటం. ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది మనకి. చివరికి ఏం చేస్తాం పో, నేనే మహాశివరాత్రి చేసుకో సంవత్సరానికి ఒకసారి కటింగ్ అనమాట. అలాగే లక్ష్మీదేవి యొక్క అవతరణ, లక్ష్మి కావాలనుకునేవాళ్ళు అమావాస్యకి రెండు రోజుల ముందు, అమావాస్య అమావాస్య తర్వాత రెండు రోజులు విశేష సాధనలు చేసుకుని దాని యొక్క పరాకాష్ఠ దీపావళిగా మారుతుంది. అదే ఒక పండుగ చేసుకుంటున్నాం. కానీ ఇంకా నాకు తెలిసి మారవాడిలో వాళ్ళు ఆ రోజు వాళ్ళ రిజిస్టర్ సరి పెట్టుకోవటం ఏదో చేస్తారు, డబ్బుకు సంబంధించిన పూజలు చేస్తారు, మహాలక్ష్మి పూజ అంతటా ఆనవాయితీ ఉంది. మరి ఆ ఆనవాయితీని ఈ నచికేత ఉపాఖ్యానాన్ని కలపటానికి ప్రతి నెల కూడా ఈ 5 రోజులు మీరు మహాలక్ష్మి ఉపాసనగా మార్చుకోండి. కనీసం డబ్బు కోసమైనా చేయండి. మీరు అది అక్కర్లేదు అంటే మీరు నిజంగా సాయి కంటే గొప్పవాళ్ళు, ఇంకా నేను మీకు చెప్పాల్సిందేమి లేదు. కానీ మనం అంత గొప్పవాళ్ళం కాదు కనుక మీ బద్ధకానికి ఆధ్యాత్మిక రంగు పులవకండి. మీరు డబ్బు ఇచ్చినా కూడా మేము సాధన చేయలేమంటే ఏం చేయగలం? అంటే ఈ మహాలక్ష్మి సాధన మీరు ప్రతి సెమినార్స్ కండక్ట్ చేయడం ఇలాంటి వాటికి డబ్బు అవసరం అవుతుంది కదా. ఈ డబ్బు ఎంత అవుతుందో ఒక ఎస్టిమేషన్ వేసుకుని ఇలా పరిపూర్ణంగా సమాజానికి ఇచ్చేస్తాం అనేటువంటి మనుషులకి పిలిచి ఇలా మనం ప్రాణా ఊళ్ళో ఇన్ని 1000 మందితో ఒక క్యాంపు పెట్టబోతున్నాం, దానికి డాట్ 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 ఎవరి ఎంత అని కాదు, ఇంత అని కాదు, ఇది ఉంది మీరందరూ కలిసి నిర్ణయించుకోండి ఎవరు ఎంత అని చేసేయండి. అయిపోయింది, అక్కడితో తెలిసేసుకుంటాం, శనగలు తింటాం, చేతులు కడిగేసుకుంటాం. అర్థమైంది కదా? ఇది నేను చెప్పబోయేటటువంటి మార్పులు. బై ఛాన్స్ మీ యొక్క అనుగ్రహ పీఠాలు కానీ మీ యొక్క ఆశ్రమాల లాంటివి కానీ ఈ యాంగిల్లో డెవలప్ చేయగలిగితే ఖచ్చితంగా నేను వాటిని ఉపయోగించుకుంటాను. ఖచ్చితంగా, డౌటే లేదు. మన వాళ్ళు దానికంటే, నా మానసిక స్థితి తెలిసిన వాళ్ళకంటే బయట వాళ్ళతో ఎలాగో కుదరదుగా. నేను ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను. ప్రపంచం అంతటా విస్తరించాలి అంటే ఈ ఉన్న 10-15 క్షేత్రాలు సరిపోవచ్చు. కానీ 10-15 క్షేత్రాలు కనుక మీరు కరెక్ట్ గా అవగాహనతో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ విద్యను కనుక అవగాహన చేసుకుంటే, ఇప్పుడు పాండిచేరి, మథుర, హరిద్వార్, తిరుమల ఎలా పేరు చెందాయో అవి మీరు బతికుండగానే ఆ స్థితికి వెళ్తాయి. మళ్ళీ మీరు చనిపోయాక మీ ఫోటోలకి దండలేయటం కాదు, మీరు బతికుండగానే మీరు గర్వించగలుగుతారు, ఎస్ మేము చేయగలిగాము. కానీ దానికి మానసిక స్థితి కావాలి. మానసిక స్థితి లేని నేనేం చేయలేను. మొట్టమొదటిది ఏంటి అంటే అతి స్వల్పము నా కోసము, మిగతాదంతా కూడా సమాజం కోసము. గాంధీ గారు అది చెప్పేవాళ్ళు, అరవిందో అది చెప్పాడు. అరవిందో ఏమన్నాడంటే నా 3 పిచ్చులు అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన 3 కూడా ఇంకేంటి, మీరు బయటికి వెళ్ళగానే భలే పిచ్చకి పోయింది మాస్టర్కి, ఇది వరకు బాగానే మాట్లాడేవారు, ఇప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని మీరు గ్యారంటీగా అంటారు. ఆ మాట అనకపోతే కాస్త మృదువుగా అంటారు. నా దగ్గర మీకు ఒళ్ళు మండింది అనుకోండి, మీరు ప్రచారాలు కూడా మొదలు పెడతారు. ఏమన్నా మొదలు పెడతారు? మొదలెట్టారా? చూద్దాం ఎవరు మొదలెట్టారు, ఏం చెప్తారు. నాకు తెలుసు కదా ఏం జరగబోతున్నారు. ఇక్కడ ఏం చెప్తారు మీరు? మాస్టారు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, అంతా సమాజానికి ఇచ్చేయాలట. ఫస్ట్ మొదటి పిచ్చి. రెండవ పిచ్చి ఏంటి? భగవంతుడితో డైరెక్ట్ గా మాట్లాడాలట. భగవంతుడితో ఎవడైనా మాట్లాడతాడా ఏమేనా? అసలు భగవంతుడు ఉన్నది ఎందుకు మాకు సేవ చేయడానికి? కానీ ఎలక్ట్రిసిటీ లాగనమాట, నేను స్విచ్ వేస్తే ఫ్యాన్ పెరగాలి, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోవాలి. అందే తప్ప భగవంతుడు వచ్చి మా నెత్తి మీద ఎక్కి మాకు ఆయన నేర్పుతాడు ఏంటి, మేము చెప్తాం భగవంతుడికి ఎలా ఉండాలో. ఎందుకంటే గురువునికి మీరు చెప్తూ ఉంటారు, ఇప్పుడు నాకు చెప్పదా మీరు, మీరు ఇలా ఉండాలి మాస్టర్, మీరు ఇలా మాట్లాడకూడదు మాస్టర్. ఏమి తెలియదు, నాకే చెప్పడానికి రెడీ అవుతే భగవంతుడికి మీరు ఎంత చెప్పగలరు అన్ని తెలిసిన భగవంతుడికి. ఇంకా రెండో పిచ్చి ఏంటి? భగవంతుడితో మాట్లాడటం అంటే మీరేదో కబుర్లు చెప్తుని ఈ సినిమా బాగుందా ఆ సినిమా బాగుందా అంటాం కాదు. భగవంతుడితో మాట్లాడటం అంటే భగవంతుడు చెప్పింది చేయటం, భగవంతుడితో నువ్వేం మాట్లాడతావు, ఇంకా భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు అన్నది తెలుసుకునేటటువంటి ప్రయత్నం. మూడవది ఆ పిచ్చి అసలు మనందరికీ రావాలి అని నేను భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా భారతదేశంలో మనం పుట్టినా కూడా భారతదేశం గురించి అసలు ఆలోచించలేదు. మీరు ఎవరూ ఆలోచించలేదు, ఆలోచిస్తున్నారా? నిజంగా చెప్పండి. జీవిస్తున్నాం భారతదేశంలో, భారతదేశం యొక్క గొప్పతనం గురించి తెలియదు. భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో చాలా ప్రముఖమైన పాత్ర వహించాలి అని గురువులందరూ చెప్తుంటే ఏమీ తెలియని వాళ్ళు మీరేం ప్రముఖ పాత్ర వహిస్తారు? భారతదేశం అసలు ఏం చేయాలో తెలియాలి కదా, అర్థమవుతుంది కదా. ఇంతటి ఈ మూడు కూడా అగెనిస్ట్ టైం నేను ప్రయత్నం చేస్తున్నాను. తక్కువ కాలంలో ఇంకా అసలు 23, 24, 25 రాలేదు కదా డిసెంబరు, అప్పుడే నేను మీకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసిస్తున్నాను. మీరు ఆ ప్రణాళికలు అర్థం చేసుకోవాలి. ఈ మూడు పిచ్చులు ముందు మీరు ఎక్కించుకోవాలి, లేకపోతే ఎక్కించుకోండి. స్లో పాయిజనింగ్ లాగనమాట. మీరు ఏంటి మూడు పిచ్చులు? నా దగ్గర ఉన్నది సమాజానికి యొక్క ట్రస్ట్ మాత్రమే, నేను నా దగ్గర ఉన్నటువంటి వనరులకి ట్రస్టీని మాత్రమే, నా పిల్లలకి నా మనవలకి నా వాళ్ళకి అందజేస్తాను అనేటువంటి భ్రమ నుంచి బయటపడింది. కానీ ఇది చెప్పగానే అయితే మాస్టర్ మీ పేరు మీద రాసిద్దా వద్దు, కొన్ని రామకృష్ణ పరమహంస సంస్థ ఉంది కదా ఆర్కే మిషన్, రామకృష్ణ మఠానికి ఇచ్చేద్దామా వద్దు, అరవింద సొసైటీకి ఇచ్చేద్దామా వద్దు, దేనికి వద్దు, నువ్వే ట్రస్టీగా ఉండు. నీకున్నటువంటి వనరులకి నువ్వే ట్రస్టీ, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకేంటే నాకు తెలిసి ఎవరు కూడా ఈ దృష్టికోణంతో పనిచేయటం లేదు. సంస్థల యొక్క లక్ష్యాలు ఇప్పుడు ఇవంతా నేను చెప్తున్నది, ఆ సంస్థల యొక్క లక్ష్యాలు. అందుకే వివేకానందని ఏమనేవాళ్ళు, ద పేట్రియాటిక్ మాంక్, సన్యాసికి అసలు ఎక్కడ ప్రేమ ఉండకూడదు కదా. కానీ రామకృష్ణ వివేకానందని ఏమనేవాళ్ళు, దేశ ప్రేమ కలిగినటువంటి సన్యాసి. ఆ పిచ్చి వివేకానందకి ఉండేది, ఆ పిచ్చి వివేకానందకి వాళ్ళకి ఎలా అందింది అంటే ఈ కఠోపనిషత్తుల వల్ల అందింది. అనేక ఉపనిషత్తులు ఉన్నాయి, కానీ వీళ్ళ చరిత్రలన్నీ చదువుతూ ఉంటే నాకు అవగాహన ఏమైంది అంటే, కఠోపనిషత్తుని ఒక విద్యగా అధ్యయనం చేసుకోగలిగితే. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు, వాడు వద్దన్నా వద్దనకపోయినా ఆ కోర్స్ అయిపోగానే వాడి గురి ఇంజనీర్ లాగే ఆలోచిస్తుంది ఇంకా. డాక్టర్ ఉన్నాడు, నువ్వు వద్దన్నా కూడా వాడి బుర్ర ఎలా వెళ్తుంది? డాక్టర్ లాగే వెళ్తుంది. ఓ బాటనిస్ట్ ఉన్నాడు, వృక్ష శాస్త్రజ్ఞుడు ఉన్నాడు, ఏది చూసినా వాడికి అవి కనిపిస్తూ ఉంటుంది, ఆకులు అవి కనిపించే వాడికి ఆ శాస్త్రం కనిపిస్తుంది. ఏదైనా ఆకు కనిపించింది అనుకో మనకి గ్రీక్, మనకి అర్థం కానీ గ్రీక్ భాషలో ఏదో పేరు చెప్తాడు, ఇది ఫలానా ఫ్యామిలీకి చెందింది అని. నువ్వు నేను ఎలా చూస్తావు? ఏందో అంటున్నాడు. ఎందుకు వచ్చింది అంటే వాడికి అప్పించి అధ్యయనం చేశాడు కనుక. ఒకరోజా రెండు రోజులా కొన్ని సంవత్సరాల పాటు రోజల్లా స్టూడెంట్ లైఫ్ లో వాడి పని అంతే కదా, చదువుకోవటం. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా 10 గంటలకు వెళ్ళాలి, సాయంత్రం 4 గంటలకు రావాలి. అంటే ఒక 6 అవర్స్ పాటు హీస్ ఎక్స్పోజ్డ్ టు దట్ ఐడియాలజీ. అలాగా మనం ఉపనిషత్తుల యొక్క ఐడియాలజీకి ఎక్స్పోజ్ అవ్వగలిగితే అలాగా అంతే ఒక చేతులు ఊపకుండా వచ్చి కఠోపనిషత్ గురించి వినేసా అంటే ఏం ఎక్స్పోజ్ అవ్వగలిగింది? దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏం తీసుకోవాలి, దాన్ని మననం చేసుకోవాలి. ఎలా మననం చేసుకోవాలి? మళ్ళీ కఠోపనిషత్ గురించి నేను చెప్పకూడదు, మీరు చెప్పాలి ఇక్కడ. అదొక వేవ్ లాగా వెళ్ళాలి. ఈ మొత్తం న్యూక్లియర్ ఎనర్జీ యొక్క మ్యాజిక్ ఏంటి అంటే, ఒక యాటమ్ నుంచి ఒక యాటమ్కి, ఒక యాటమ్ నుంచి ఒక యాటమ్కి ఎక్స్ప్లోజన్ జరుగుతూ పోతుందండి. దాన్ని చైన్ రియాక్షన్ అంటాం. అలాగే చైన్ రియాక్షన్ లాగా మీరు ఊగగలగాలి. ఇక్కడ కఠోపనిషత్తులు నేర్చుకుని వెళ్ళాక ఇంకా అదే మీ దృష్టిలో ఉండాలి. మళ్ళా నేను ఇంకో క్లాస్ పెట్టేంత వరకు కఠోపనిషత్తే ఇంకా మీకు వెదెత్తిపోవాలి. ఎవరితో మాట్లాడినా కఠోపనిషత్, ఎవరితో మాట్లాడినా నచికేతుడు, ఎవరితో మాట్లాడినా ఈ యముడు. అప్పుడు ఆ విద్య మీ బుర్రలోకి ఎక్కినట్టు, లేకపోతే ఎక్కదు. కొన్ని సినిమా డైలాగ్స్ చూడండి, సినిమా చూపిస్తుంది ఏంటది, శృతి ఏంటి శృతి, 4 స్తంభాలు ఆట, హ్యామరింగ్, రబ్బర్ హ్యామరింగ్, అది చైన్ రియాక్షన్ లాగా వెళ్ళిపోతుంది. ఉదాహరణ అర్థమైంది ఏంటో, ఊతపదాల. ఇంకా అలాంటి ఊతపదం ఏదైనా ఉందా? మొన్ననే ఒక ఊతపదం, మరి ఎందుకు అది అంటుకోలేదో నాకు తెలీదు, ఫెస్టివల్ క్రోకడైల్ బిఫోర్ బిఫోర్ ఇన్ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటే, ఇన్ఫ్రంట్ అంటే ముందు, క్రోకడైల్ అంటే మొసళ్ళు, ఫెస్టివల్ అంటే పండుగ, అంటే ముందుండే మొసళ్ళ పండుగ అంటుకుంటుంది కదా. అలాగే ఏమంటుకోవాలి, గడవ పరిస్థితి, నచ్చేసి పంచాగ్ని, యముడు, త్రిరాత్రి వ్రతం, ఎప్పటి నుంచి ఉంటుంది?
ఇప్పుడు ఇది ఎలాగైతే మీకు ఇది ఎందుకు అంటుంది? ఇది మీ మనస్సుకు నచ్చింది కదా, ఇప్పుడు నేను చెప్పినవి మీ మనస్సుకి నచ్చితేనే కదా పది మందికి మళ్ళీ అది ఊతపదంలా వాడుతున్నారు. మరి ఇది మనస్సుకు నచ్చాలి మీకు. ఎందుకు నచ్చాలి అంటే మన దేశ భాగ్య విధాతలైనటువంటి గురువులు ఈ ఉపనిషత్ ఆధారంగానే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు. కానీ మనం అందరం ఎలా అయిపోతున్నాం? కూపస్థ మండూకాల్లాగా అయిపోతున్నాం. కూపస్థ మండూకాలు అంటే ఏంటి? శేషాచల సొసైటీ వాళ్ళు ఉన్నారనుకోండి, శేషాచల సొసైటీ అంతా చెప్తుంది, ఇంకా మీ తది మేము వినాం. సివివి వాళ్ళు ఉన్నారనుకోండి, సివివి గారికి అంతా తెలుసు, ఇంకా ఏమీ తెలియదు. కానీ ఆయన ప్రైవేట్కి ఆధారంగా అది నేర్చుకుంటే, సీక్రెట్ డాక్యుమెంట్ స్టడీ చేసి అది నేర్చుకుంటే, మీరు చదివితే సీక్రెట్ డాక్యుమెంట్ మీరు సివివి కంటే గొప్పవాళ్ళు అయిపోతారేమో. గురువును మించిన శిష్యుడు అవ్వాలి అన్నది సైన్స్ యొక్క రూలు. సైన్స్ యొక్క మొదటి రూల్ ఏంటి అంటే నువ్వు ఎవరి కింద రీసెర్చ్ చేస్తున్నావో వాడికంటే ఒక అడుగు ముందుకెళ్ళాలి. రూదర్ఫోర్డ్ దగ్గర నైల్స్ బోర్ రీసెర్చ్ చేస్తూ ఉంటే రూదర్ఫోర్డ్ థియరీ తప్పు అని ప్రూవ్ చేశాడు. దానికి రూదర్ఫోర్డే హెల్ప్ చేశాడు. తెలుసు కదా సైన్స్. సో సైన్స్ డెవలప్ ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు చెప్పింది తప్పు అని చెప్తేనే సైన్స్ డెవలప్ అవుతుంది. తప్పితే సైన్స్ డెవలప్ అవుతుందిగా. కానీ మన ఆధ్యాత్మిక జగత్తులో ఎంత మూర్ఖంగా ఉంటామని చూడండి. అనంతమైనటువంటి విజ్ఞానాన్ని ఒక వ్యక్తి యొక్క శరీరానికి లిమిట్ చేసేస్తున్నాం. మళ్ళీ వాడి జ్ఞానాన్ని కూడా మనం పట్టుకోం. సివివి గారి యొక్క జ్ఞానాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని నేను ఎక్కడా చూడలే. ఇందుకు సివివి అంటున్నాను కనుక ఎందుకంటే అక్కడే ఈ మూర్ఖత్వం ఎక్కువగా ఉంది. ఆ మూర్ఖత్వం మిగతా అన్ని సంస్థల్లోనూ పాకింది. శేషాచల సొసైటీలో బ్లావెట్స్కి చెప్పింది అయితే ఇంకా బ్లావెట్స్కి పుస్తకాల్లో అది లేదనుకోండి నన్ను నోరెత్తబాక. అంటే జ్ఞానం అభివృద్ధి చెందుతుందా అభివృద్ధి పాలవుతుందా? మీకు అర్థమవుతుంది ఆధ్యాత్మిక జగత్తులో ఇంకా ఓపెన్ మైండ్ కావాలి. ఇంకంటే మామూలు సైన్స్ భౌతిక జగత్తు వరకే పరిమితి అయి ఉంటుంది. ఆధ్యాత్మిక విద్య భౌతిక జగత్తు ప్లస్ అదేం జగత్తు భౌతిక ఇతర జగత్తు అందాం మనం, లేకపోతే సూక్ష్మ జగత్తు అందాం. అక్కడ ఒక భౌతిక శరీరధారి లాస్ట్ వర్డ్ చెప్పలేడు. ఈ కాంటే వాడు ఎంత గొప్పవాడైనా అందులో ఇప్పుడున్నటువంటి మానసిక స్థితిలో ఉన్న వాళ్ళకి అసలు భగవంతుడి గురించి ఏమీ అవగాహన లేనటువంటి వాళ్ళు. ముందు మనం అది కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందుకు ఇది చెప్పేది నేను ఒక సంస్థను నేను క్రిటిసైజ్ చేయటం ఎంతైతే నేను సంస్థల జోలికి వెళ్ళాను. వెళ్తే బై ఛాన్స్ ఏదైనా ఒక సంస్థలోకి వెళ్తే ఆ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులకే ప్రాముఖ్యత ఇస్తాం మనం. ఇంకంటే వాళ్ళు గొప్పవాళ్ళే, ఈక్వల్లీ గొప్పవాళ్ళు వాళ్ళు. ఇంకొక బ్లావెట్స్కి సివివి అది మీరు బాగా అవగాహన చేసుకోవాలి. అది బాగా అవగాహన చేసుకుంటే మీకేమొస్తుంది? అసలు ముందు ఈ గురు పరంపర మీకు అర్థమవుతుంది. శంకరాచార్యుల వారు ఎందుకు అవతరించారు? ఆది శంకరాచార్యుల వారు ఆ నాలుగే పీఠాలు ఎందుకు పెట్టాడు? ఆ పీఠాల యొక్క బాధ్యత ఏమిటి? రామానుజాచార్యుల వారు ఏం చేశారు? ఆ కల్టీ ఏం చెప్తుంది? ఆ కల్టీ ఇప్పుడు ఒక వివాదంలో ఇరుక్కుంది. ఏ వివాదంలో ఇరుక్కుంది ఆ కల్టీ? వ్యయ స్తంభాలు. అంతేగా రామానుజాచార్య పీఠ కదా, తెలుసా మీకు? మనకి భారతదేశం ఎక్కడికి వెళ్తుందో మీకు ఎందుకు అంటే మీకు అసలు ఇవంతా ఎక్కడ తెలుస్తాయి? ఏ సినిమా రిలీజ్ అవుతుంది అంటే మీరు చెప్పగలరు. అందరూ వివాదంలో ఎందుకు ఇరుక్కుంటున్నారు అంటే లక్ష్యశుద్ధి లేదు కనుక. లక్ష్యశుద్ధి ఉంటే అసలు వివాదాలు రావు. ఇప్పుడు ఒక ఫిజిక్స్ లెక్చరర్కి కెమిస్ట్రీ లెక్చరర్కి సైన్స్ లో వివాదాలు రావు. వాళ్ళు రెండూ కలిసి ఫిజికల్ కెమిస్ట్రీ గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఒక లక్ష్యశుద్ధి ఉంది. చెప్పిన ఉదాహరణ అర్థమవుతున్నాయి మీకు అందరికీ. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నదే వివాదం, ఇంకేం ఉండదు. ప్లస్ ఆ వివాదానికి బలపరిచేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే అసలు కారణాలు తెలియనటువంటి వాళ్ళు మాట్లాడతారు. రేషనలిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు వీటి గురించి మాట్లాడే హక్కే ఉంటుంది. ఫిజిక్స్ గురించి కెమిస్ట్రీ వాడు మాట్లాడితే ఎవడైనా వింటాడా? ఓ ఎండీ డాక్టర్ ఉన్నాడు, నేను ఎండీ డాక్టర్ని, నేను చాలా బాగా హార్ట్ ఆపరేషన్ చేయగలను, అంతేత ఎకానమిక్ థియరీ గురించి నేను చెప్తాను విను అంటే ఏమంటారు మీరు? నోరు మీరా అంటారు. చాలా గొప్ప డాక్టరే, చాలా మందికి ప్రాణదానం చేసి ఉండవచ్చు, కానీ ప్రాణదానం చేసినంత మాత్రాన మీకు తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడే హక్కు వస్తుందా?
కానీ మనం ఎంత మూర్ఖులు అంటే భారతీయులు, ఎవరికి నోటికి వచ్చినట్టు వాడిని మాట్లాడిస్తున్నాం. ఇంకంటే మనకే తెలియదు ఏది రైట్ ఏది తప్పు. ప్లస్ మనం కూడా ఈక్వల్ గా డిస్కస్ చేసుకుంటాం వాళ్ళతో పాటు తెలియని సబ్జెక్ట్ గురించి. తప్పు అర్థమవుతుంది కదా. ఈ తప్పు ఎందుకు జరుగుతుంది అంటే థియోసాఫికల్ సొసైటీ చెప్పినటువంటి విద్య మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సంస్కృతంలో ఆ విద్య మన తైత్తిరీయోపనిషత్తులో చెప్పబడింది. పూర్తిగా తైత్తిరీయోపనిషత్ ఈజ్ ఈక్వల్ టు థియోసాఫికల్ సొసైటీ. కానీ థియోసాఫికల్ సొసైటీ బుక్స్ చదివితే ఏవైనా అర్థమవుతుంది, కానీ తైత్తిరీయోపనిషత్తు చదివితే ఒక్క ముఖ అర్థం కాదు. నేను ట్రై చేశా థియోసాఫికల్ సొసైటీ ఉన్న నాలెడ్జ్ బట్టి నేను దాన్ని అర్థం చేసుకోగలిగాను. కానీ అసలు థియోసాఫికల్ సొసైటీ జ్ఞానం లేదనుకోండి, నాకు తైత్తిరీయోపనిషత్తు అర్థం కాదు. కానీ థియోసాఫికల్ సొసైటీ అర్థమవుతుంది కదా. థియోసాఫికల్ సొసైటీ చదివితే థియోసాఫికల్ సొసైటీలో చెప్పబడినటువంటి నాలెడ్జ్ మీకు తెలిస్తే మీకేమర్థం అవుతుంది, ఈ మొత్తము ప్రపంచంలో ఇంగ్లాండ్ పాత్ర ఏమిటి, ఫ్రాన్స్ పాత్ర ఏమిటి, బుష్ పాత్ర ఏమిటి, అదే లాగన ఆయన పాత్ర ఏమిటి, ఇవన్నీ అర్థమవుతాయి మీకు. ఇందిరాగాంధీ పాత్ర ఏమిటి, మేడం గారు, మేడం గారు ఎవరు, సోనియా గాంధీ గారి పాత్ర ఏమిటి తెలుస్తుంది మీకు. షీ హ్యాజ్ ఎ రోల్. నువ్వు నేను ఏడుస్తే ఏం లాభం, షీఈస్ డిక్టేటింగ్ ఇండియాస్ ఫ్యూచర్. అవునా కాదా, నువ్వు ఎంత కాదనుకుంటే ఏం లాభం, ఇక్కడ కూర్చుని ఎన్ని ఉపన్యాసాలు దంపితే ఏం లాభం. మరి ఎందుకు ఆవిడకి అవకాశం వచ్చింది, నీకెందుకు రాలే, అది అర్థం అవ్వాలి ముందు మీకు. ప్రకృతిలో నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని నేను ఎందుకు చెప్తాను అంటే అది అర్థం అవ్వాలి మీకు. ఎవడు ఎక్కడున్నాడో వాడు కరెక్ట్ పొజిషన్ లోనే ఉన్నాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఏదైనా చెప్పుకో, జయలలిత అలా చేసేస్తుంది, కరుణా మీద అలా చేసేస్తున్నాడు, అది తప్పు. నువ్వే ఈ దేశకాల పరిస్థితుల్లో కరెక్ట్ గా చేయగలిగే పరిస్థితులు ఉంటే నిన్ను ప్రకృతి అక్కడ పెట్టి ఉండేది. ఇంకా నువ్వు అక్కడికి లేవు అంటే నీకు జ్ఞానం లేదు. నీకు జ్ఞానం ఎందుకు అంటే నువ్వు గురువుని కూర్చుని ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్తున్నావు తప్ప గురువులు ఏ జ్ఞానాన్ని అందజేయటానికి ప్రయత్నం చేశారో ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే మీరు ఆ స్థితిలో ఉంటారు, గ్యారంటీగా. నేను రాబోయే 2-3 సంవత్సరాల్లో అది చేసి చూపించబోతున్నాను. ఆ గురువుల జ్ఞానాన్ని కనుక ఎవడైనా వాక్కి ఇవ్వగలిగితే వాడి చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. హీ విల్ డిక్టేట్ ద టైం. కానీ స్వార్థపరుడు అయిపోడదు. వాడు స్వార్థపరుడు అయితే వాడు గురు శిక్ష అయిపోతాడు, అది వేరే విషయం. నిజంగా పరిణామక్రమంలో ఏ వ్యక్తి ఏ పని చేయాలో తెలియాలి అంటే తైత్తిరీయ ఉపనిషత్తు తెలుపుతుంది మీకు. దానికి ఎడ్యుటెంట్గా, ఎడ్యుటెంట్ అంటే కలిసి అంటే దానికి అనుసంధానకర్తగా బృహదారణ్యకోపనిషత్తు అని చెప్తుంది. దానిని శారీరకోపనిషత్ అని కూడా అన్నారు శంకరాచార్య గారు. బృహదారణ్యకోపనిషత్తు శారీరకోపనిషత్ అంటే ఈ భౌతిక శరీరం గురించి తెలిసేది అని. అంటే థియోసాఫికల్ సొసైటీ యొక్క ఆ బ్యాక్గ్రౌండ్ని మీరు నేర్చుకుంటే మొట్టమొదట మీకు అర్థమయ్యేది ఏంటంటే మీ పాత్ర ఏమిటి, మరి అది అర్థం అవ్వాలి. కానీ పెద్దవాళ్ళ పాత్ర అర్థం అవుతుంది, చిన్నవాళ్ళ పాత్ర అర్థం కాదు. కారు డ్రైవింగ్ లో మొత్తం కారులో మెయిన్ ఏమిటి అంటే ఇంజన్. ఇంజన్ లేకపోతే మిగతా అన్ని అంగులు ఉన్నా ఏం లాభం లేదు. కానీ అందులో ఒక బోల్ట్ రాలిపోయింది అనుకోండి, ఇంజన్ లో ఒక బోల్ట్ లూజ్ అయిపోయి పడిపోయింది అనుకోండి, చివరికేమవుతుంది మొత్తం ఇంజన్? ఇవాళ కాబట్టి రేపు, రేపు కాబట్టి ఎందుకు పడదు. అంతేగా మనం అందరం ఎలాంటి వాళ్ళం, బోల్ట్స్ లాంటి వాళ్ళం. కానీ ఈ బోల్ట్ ఒక బోల్ట్ పైన పెడతాం, ఇంకో బోల్ట్ కింద పెడతాం, రెండు బోల్ట్స్లే, చూడటానికి రెండు ఒకేలాగా ఉంటాయి. కానీ పైన ఉన్నటువంటి బోల్ట్కి ఒక విలువ ఉంటుంది, కింద ఉన్నటువంటి బోల్ట్కి ఇంకొక విలువ ఉంటుంది. తేడా ఉంది కదా. ఒకటి కిందనే ఉన్నాం మనం మనుషులందరం కూడా. బోల్ట్స్ని అన్ని పైకి తీసుకొస్తే అందరూ ఒకేలాగా ఉంటారు, ఏమీ తేడా ఉండదు కదా. కానీ ఆ బోల్ట్ ఫిక్స్ చేయటంలో తేడా వచ్చేస్తుంది. ఎక్కడ ఫిక్స్ చేసింది, స్టీరింగ్ వీల్ ఫిక్స్ చేసింది, ఒక బోల్ట్ ఉంటుంది, ఆ ఊడిపడి పోయే మొత్తం. కానీ బోల్ట్ అంతేగా, కిందన ఏదో ఒక ప్లేట్ కి బిగించిన బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ ఊడిపోతే ఏమవు, ప్లేట్ కాస్త గడగలాడుతుంది. కానీ రెండు బోల్ట్సే, అర్థమవుతుంది కదా. ఇంకా మీ పాత్ర ఏమిటి ప్రపంచంలో, అదే చాలా విషదంగా చెప్పబడింది. అది కఠోపనిషత్తులో వస్తుంది మనకి. నీ పాత్ర ఏమిటి, నువ్వు ఎక్కడ ఫిక్స్ అవ్వాలి, నువ్వు అక్కడ ఫిక్స్ అయిపోతే మొత్తం సృష్టి ఒక పద్ధతిగా నడుస్తుంది. ఎవరు చేయవలసినటువంటి పనులు వాళ్ళు చెయ్యాలి, అది ఒక విరాట్ పురుషుడు అని పురుష సూక్తంలో చెప్పింది. ఈ మొత్తం ప్రపంచం ఒక విరాట్ పురుషుడు. శరీరంలో అంగాలు ఏ పని ఏది ఎలా చేస్తే సవ్యంగా శరీరం నడుస్తుందో, ఈ మొత్తము సృష్టి అంతా కూడా దాని దాని భాగాలు సవ్యంగా పనిచేస్తేనే నడుస్తాయి. ఇందులో అన్సైంటిఫిక్ గాని మనకి పనికిరాని లాజిక్ ఏమైనా ఉందా? స్పష్టమైనటువంటి లాజిక్ కదా పురుష సూక్తం. పురుష సూక్తం, స్త్రీ సూక్తము, మంత్రపుష్పము, ఈ మూడు మీ రోజు చెప్తాయి ప్రపంచంలో మీరు ఎక్కడ ఏ పని చేయాలి. మనం ఎలా తిరుగుతాం దాన్ని? ఏమీ తెలియదు మనకి. అంచేత పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మంత్రపుష్పము సవ్యంగా జరిగేటటువంటి ప్లేస్ ఆటోమేటిక్ గా దేవాలయం అయిపోతుంది. ఎందుకంటే అక్కడ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి కదా, నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా. బ్లూ లైట్ వేస్తే నీలంగా వస్తుంది, రెడ్ లైట్ వేస్తే ఎర్రగా వస్తుంది, యెల్లో లైట్ వేస్తే పసుపచ్చగా వస్తుంది. ఇంకా ఈ మూడింటిని ఖండతా పట్టేయండి అని నేను కొన్ని సంవత్సరాలు బట్టి అడుగుతున్నాను, జరగకుండా. ఇంకా ఇప్పుడు నేను అడగను, చెడత చేశారా లేదా? మీరు ముందు అది ఖండతా పట్టండి. అది కూడా ఒక మంత్రం చదివేసి పురుషసూక్తం అయిపోయింది, ఒక మంత్రం చదివేసి పురుషసూక్తం అయిపోతుందని కాదు. మహాకాళ చక్రవర్తి యజ్ఞం అని ఒక యజ్ఞాన్ని అందజేశాను, అందులో ఇచ్చినటువంటి అపూర్తిని రావాలి. మీకు అది వస్తే తప్ప మీ రోల్ మీకు అర్థం కాదు. ఇప్పుడు డిగ్రీ కాలేజెస్ లో వాటిలో లేకపోతే యూనివర్సిటీలో డిగ్రీ తీసుకుని బయటకు వస్తారు. అందరూ ఒకే డిగ్రీ తీసుకుని బయటకు వస్తారు. ఒకే డిగ్రీ అంటే నా ఉద్దేశం ఆ సబ్జెక్ట్ లో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాడు అనుకో, వాడు ఎంఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీతోనే వస్తాడు. కానీ ప్రపంచంలోకి వచ్చేసరికి వాడి రోజు మారిపోతుంది. ఆ ఎంఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీతోనే వాడు చేసే ఉద్యోగాలు వేరువేరుగా ఉంటాయి, వాడు చేసే బాధ్యతలు వేరువేరుగా ఉంటాయి. అలాగే దేవాలయాలలో ఈ డిగ్రీని మనం తీసుకుంటాం, పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మంత్రపుష్పము. మొత్తము స్త్రీ సూక్తము అనే దాన్ని మదర్ అన్నారు, మాతృశక్తి అన్నారు. ఇప్పుడు మనం కూర్చున్నటువంటిది, మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నటువంటి విషయాలన్నీ కూడా మాతృశక్తితో ప్రేరేపితమవుతున్నాయి. ఇక్కడ ఆ తేడా మనకు అర్థం కాదు. ఈ స్థలము రాబోయేటటువంటి రోజుల్లో మాతృశక్తికి కేంద్రీకృతం అవుతుంది. ఎప్పుడవుతుంది? మనం కేంద్రీకృతం చేయనిస్తే, మనం మన ఇళ్లలో కూర్చుంటే ఏమవుతుంది? భారతదేశ స్వాతంత్రానికి పోరాడటానికి, అవును భారతదేశానికి స్వాతంత్రం రావాలి అని అందరూ ఇళ్లలో కూర్చుని ఉన్నారనుకో, ఏమయ్యేది? ఇప్పుడు కూడా మనం హాయిగా ఉండేవాళ్ళం, ఇవేం మాట్లాడేవాళ్ళం కాదు. ఏబీసీడీలు నేర్చుకుంటూ, ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. ఈ విద్య మనం అర్థం కాదు. బయటికి రావాలి. మీరు ఇళ్ల దగ్గర కూర్చొని చేసుకుంటామంటే ఒప్పుకోను అనేది దానికి మీరు అనుగ్రహ పీఠాలు పెట్టుకుంటారు. కానీ ట్రస్టీస్ లాగా కాదు, మీ మీ ఇళ్లని అనుగ్రహ పీఠాలుగా మార్చేసుకోండి. ఇంకేంటే ఒక గ్రూప్ గా ట్రస్టీలుగా పెట్టుకుంటే గందరగోళం అవుతుంది. మేము అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా? అన్ని చోట్లకి వెళ్ళొచ్చు, కానీ అది మరి ఆ భావం రావటం లేదు. నేను నాకొస్తే ఏం లాభం? భావం అర్థమవుతుంది కదా. అంచేత నేను కావాల్సింది మీ మీ ఏరియాజులో, మీ మీ ప్యాటల్లో ఒక పీఠంలాగా మీరు పెట్టుకుని చేయగలిగితే చాలా ఆనందమే. కానీ అక్కడ ఏం జరగాలి? పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మంత్ర సూత్ర పారాయణలు మాత్రమే చేయండి. మీరు పూజలు కూడా చేయొద్దు. నాకు కావాల్సింది మీకు నాలుగు నోటికి రావటం, నోరు తిరగటం, అందరూ ఒకేలాగా చదవగలగటం. అంటే మనం రేపు అక్కడికి వచ్చినప్పుడు 24, 25, 26 తారీఖుల్లో ఎక్కడికి వచ్చినప్పుడు, ఓడరేవిలో వచ్చినప్పుడు, మళ్ళీ 26 తారీఖు కాస్త జాగ్రత్త గుర్తుంచుకోండి. వేటపాలెంలో సహస్రాధిక గురు చరిత్ర పారాయణ పూర్ణ మహోత్సవం జరుగుతుంది. దానికి ఇంకా నేను ప్రణాళిక ఇవ్వలేదు. ఎందుకంటే దత్తుడికి నేను ప్రణాళిక ఇచ్చే స్థితిలో లేను. ఆయన ఎలా వేయించుకుంటాడో ఆలోచిద్దాం. కానీ 26 తారీఖు పొద్దున్నీ మాత్రము మన కార్యక్రమాలన్నీ ఎక్కడికి షిఫ్ట్ అవుతాయి? వేటపాలెం దత్తక్షేత్రానికి షిఫ్ట్ అవుతాయి. ఆ రోజుల్లో అక్కడే ఉంటాం మనం పొద్దున్నీ. అంచేత వీలవుతే 25 తారీఖు లేట్ నైట్ వెళ్ళిపోవాలి మనం. 26 పొద్దున్న నుంచి తేరా దత్త. అంచేత ఈ దత్తపారాయణలు కూడా మీరు చేయిస్తూ ఉండాలి. అంచేత మీరే చేయకండి అన్ని. మీరే చేస్తూ ఉంటే మీకు అసలు ఇతరులతో మాట్లాడటానికి టైం ఉండదు. ఈ ఇన్ని ప్రణాళికలు ఉన్నాయి మనకి, ఇవన్నీ కూడా టేకాఫ్ అవ్వాలి. కొంతమందికి ఎవరికి ఏది నచ్చుతుంది, ఇప్పుడు దత్త చరిత్రలు అవి చదువుతామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదే చదవండి, ఇవంతా చేయకండి. చేయించండి, అలాగే చేయిస్తూ ఉండండి. అది ఆ లిస్ట్ మీ దగ్గర ఉంచుకోండి. లిస్ట్ తర్వాత మాట్లాడుకోండి. ఎవరికి అది కోఆర్డినేషన్ కావాలి ఇప్పుడు మనకి, అంతకంటే ఇంకేం కాదు. కోఆర్డినేషన్ లేదు, అందరూ మంచి వాళ్ళమే, అందరికీ ఆవేదన ఉంది. లేనిది ఏంటి అంటే, ఒకటి కోఆర్డినేషన్, రెండోది కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ అనుకోవటం లే, అనుకుంటే చేసేస్తారు మీరు, అనుకోవటం లే, లేకపోతే కష్టమే ఉంది. ఒక ఫోన్ కాలేగా ఈ మీ ఊళ్ళో మేము ఇంతమంది చేసామని చెప్పటమే కదా కోఆర్డినేషన్, దానికి మీకు టైం ఏం కావాలి. ఇంకా శ్రీ సూక్తము, పురుష సూక్తము, మంత్రపుష్పము, ఇది వాజశ్రవత్ అనేటటువంటి ఒక ఋషి విపరీతంగా చేయించాడు. ఎంతవరకు చేయించాడు అంటే తన సర్వస్వము దానికి ఇచ్చేశాడు. దేనికి ఇచ్చేశాడు? ఇది చేయించడానికి. దీనికి మీరు డబ్బులు ఇవ్వకలే, దీనికి కావాల్సింది ఏంటంటే మీ యొక్క ప్రేరణ. ఇతరులకు మీరు చేయండి 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 అని చెప్పటం లేదు. ఈ మంత్ర పుష్పాలు అవి ఫోటోస్టాట్ చేయించండి, లేకపోతే ఓపిక లేకపోతే రాసుకోమనండి వాళ్ళని. చదివేవాళ్ళు రాసుకున్న తర్వాత ఇంకా మంచిది కదా, అర్థమవుతుందా? పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మంత్రపుష్పము విపరీతమైనటువంటి ప్రచారంలోకి తీసుకురండి. పొద్దున్న సాయంత్రం చదివే అలవాటు మీరు చేసుకోండి, అందరికి చెప్పండి. ఇది ఎంత టైం పడుతుంది నాకు తెలిసి 20 నిమిషాలు 25 నిమిషాలు కంటే ఎక్కువ పడుతుంది కంతిగా. మాకు టైం లేదు 25 నిమిషాలు అనే వాళ్ళతో అసలు మాట్లాడే ప్రసక్తే లేదు. అంత బిజీ మనిషితో మేము ఇక్కడ మాట్లాడగలం, పని పాట లేనటువంటి మనము ఈ పని చేద్దాం. మంత్రపుష్పము, స్త్రీ సూక్తము అందరూ చదవండి. రేపు అక్కడికి వచ్చినప్పుడు మనం వందలాది మందో వేలాది మందో నాకు తెలియదు ఎంతమంది వస్తారో, వాళ్ళందరూ కూడా ఒకే స్వరంతో చదవగలగాలి. మరి ఎలా చదువుతామండి ఒకే స్థలంతో? పురుష సూక్తం క్యాసెట్ బజార్లో దొరుకుతుంది మీకు, స్త్రీ సూక్తం క్యాసెట్ బజార్లో దొరుకుతుంది, మంత్రపుష్పం కూడా దొరుకుతుంది అనుకుంటాను. చూసుకోండి, క్యాసెట్ పెట్టుకు వినండి. మన దగ్గర ఉన్నటువంటి కొన్ని చాలా మంత్రాలు అందులో ఉండవు, లేని మంత్రాలు అచ్చున అర్థమైపోతుంది కదా మీకు, అదే స్లోలో చదివేసుకోండి. సరేనా? దీని తర్వాత ఫలాపేక్షతో చేసేటటువంటి పనులకి వాజశ్రవస్ అనేటటువంటి ఉద్దాలకుడు అని పిలవబడు. రెండు ఒకటే, వాజశ్రవస్ అన్నా ఉద్దాలకుడు అన్నా ఒకటే. వాజశ్రవస్ అంటే వాజశ్రవస్ అనేటటువంటి ఆయన కొడుకు వాజశ్రవస, అతని పేరేంటి? ఉద్దాలకుడు. ఈ యజ్ఞం మనం ఇప్పుడు చేయబోయేటటువంటి యజ్ఞం అది, సర్వమేధ యజ్ఞం అనండి. మొత్తం మనం అంతా ఇచ్చేస్తాము, చేసేస్తాము, భగవంతుడితోనే మాట్లాడతాము, భారతదేశాన్ని ఒక తల్లిగా చూస్తాము అనేటటువంటి యజ్ఞం చేశాడు అతను. ఆ యజ్ఞంలో ఏం చేశాడు అతను? అన్ని దక్షిణ ఇవ్వడం మొదలెట్టాడు. దక్షిణగా మనం ఇప్పుడు ఇక్కడ ఏం ఇచ్చుకోవటం మొదలెడుతున్నాం? దమ్ము ఉండి, అవగాహన ఉండి, చదవగలిగేటటువంటి వాళ్ళు, కాస్త సంస్కృతం అది తెలిసి వివరంగా మాట్లాడగలిగే వాళ్ళు, లేకపోతే తెలుగులో ఈ బృహదారణ్యకోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తుకి వివరణ దొరుకుతుంది మీకు, చదవటానికి ట్రై చేయండి. కానీ ఇదంతా కూడా 22 డిసెంబర్ లోపల అయిపోవాలి, అది మనసులో పెట్టుకోండి. ఇది పరీక్షాకాలం, సిలబస్ పూర్తి చేసేయాలి మీరు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతాం అనమాట, మిగతా సబ్జెక్ట్ అంతా చదవు. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో మీరు చేయవలసింది ఏంటి అంటే సీక్రెట్ ఆప్షన్, దాని గురించి ఒక అవగాహన. అందరూ వద్దు, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చేసుకోండి. ఇప్పుడు ఇది నేను చెప్పేది 5 వెరైటీస్ చెప్పబోతున్నాను నేను మీకు, అందులో అన్ని మీరు చేయకండి. శ్రీశాస్త్ర సొసైటీ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాని మీద చేయండి. సివివి కల్ట్ వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, ముందు బ్లావిట్స్కి రాసిన పుస్తకాలు చదవండి, యానీ బెసెంట్, లెడ్ బీటర్ రాసినటువంటి పుస్తకాలు చదివితే తప్ప సివివి డైరీలు ఏం అర్థం కాదు. ఆయన ఎంపీఏ ఏటీఎం ఏదో అంటాడు, ఆయన ఏమీ అర్థం కాదు. సివివి బ్లావిట్స్కి అర్థమైంది కదా, ఆ గ్రూప్ లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే దీన్ని చదువుకోండి. వాళ్ళు చదవలసినటువంటి ఉపనిషత్తులు ఏమని చెప్పాను నేను? తైత్తిరీయ ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు. అంటే మిగతా వాళ్ళు చదవకూడదా? ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, కానీ టైం తక్కువ ఉంది కనుక మీరు అన్నీ చేస్తామంటే కుదరదు. రెండవది అరవిందో. ఈ అరవిందోది మొత్తము కూడా నిజంగా చెప్పాలి అంటే కఠోపనిషత్తు. మొత్తం అరవిందో యొక్క చారిత్రి, అరవిందో యొక్క పూర్ణయోగము, సూప్రామెంటల్ డిసెంట్, ఇదంతా కూడా కఠోపనిషత్తు. కానీ కఠోపనిషత్తులో బీజ రూపంలో ఉండేది. ఇప్పుడు ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అని ఒక తికమక పెట్టేటటువంటి ఒక ఈక్వేషన్ గురించి మేము స్టూడెంట్స్కి చెప్తాం ఇంటర్మీడియట్ లో, చెప్తా ఏం చెప్తామో తెలుస్తా వాళ్ళకి, మీకు ఇది అర్థం కాదు. మీ సిలబస్ లో ఉంది కనుక బట్టి కొట్టండి. మా స్టూడెంట్ చెప్తుంది, ఎందుకు చెప్తున్నాను, నోబడి కెన్ ఎక్స్ప్లెయిన్ షోడింజర్ వేరియేషన్. నాకు తెలిసి వాడు కనుక అది ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు అంటే వాడు ఐన్స్టీన్ మించిపోయినటువంటి మేధావి అయించాడు. కానీ సిలబస్ లో ఉంది, అందులో మేమేం చెప్తాం వాళ్ళకి ఇది అర్థం కాదు. మీరు బట్టి కొట్టించుకోండి, అందులో చాలా 12 మార్కులు క్వశ్చన్ వస్తుంది. ఒకటి వాళ్ళు బట్టి కొట్టి రాసేస్తారు, మేము 12 మార్కులు వేసేస్తాం, మాకు తెలీదు వాళ్ళకి తెలీదు. అదొక్కటి, మళ్ళా మాకేం రాదు అనుకోకండి, మాకు వచ్చు అదొక్కటే రాదు. అలాగే కఠోపనిషత్తులో సుప్రామెంటల్ డిసెంట్ అలాగే ఉంది. అప్పుడు ఋషులు, అప్పుడున్నటువంటి వాళ్ళకి అవగాహన లేదు ఈ సోల్జర్ వెయిటేషన్ లాగే, కానీ అరవిందోకి అర్థమైంది అది. దింపాడు, కానీ దింపినంత మాత్రాన ఎవరికి అర్థమవుతుంది? షోలింజర్ ఎడ్యుకేషన్ అర్థం ఎంతమందికి అవుతుందో అంతమందికి సుప్రామెంటల్ డిసెంట్ కూడా అర్థమవుతుంది. కానీ కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఋషులు చెప్పినటువంటి దాన్ని అరవిందో దాని గురించి చెప్పాడు కనుక మనము రెండింటినీ క్లబ్ చేసుకుని ఓహో ఇదా అని ఈక్వేషన్ మనం బట్టి కొట్టేయగలం. లేదు, కొంచెం మీరు సాధన చేసుకుని అవగాహన చేసుకుని ముఖ్యంగా కుండలిని జాగరణ వైపు మీరు వెళ్ళగలిగితే అర్థమవుతుంది సుప్రామెంటల్ డిసెంట్. కానీ సుప్రామెంటల్ డిసెంట్ కఠోపనిషత్తులో లేదు, వేదాల్లో లేదు. అది ఖచ్చితంగా అరవిందో యొక్క ప్రతిభే. కానీ ఆ అరవిందో యొక్క ప్రతిభకి అసలు కారణం ఎవరు అంటే రామకృష్ణ పరమహంస వివేకానంద. ఇంకేంటే, అలీపూర్ జైల్లో ఆయన ఉన్నప్పుడు 15 రోజుల పాటు నిరంతరము నాకు వివేకానందుడు స్పష్టంగా మాట్లాడి ఈ విషయాలు చెప్పాడు. అసలు వివేకానంద అది చేద్దాం అనుకుని, అది చేయటానికి టైం సరిపోక, ఇటు ఆర్గనైజేషన్ మ్యాటర్స్ సరిపోక, ఓవర్ వర్క్ తో హార్ట్ ఫెయిల్ అయ్యి శరీరం వదిలేసాడు. శరీరానికి హార్ట్ ఫెయిల్ అయింది, వివేకానందకి హార్ట్ ఫెయిల్ అవలే. వివేకానందకి హార్ట్ ఫెయిల్ అవ్వలేదు అన్నదానికి నిదర్శనం ఏంటి? ఆయన చనిపోయాక అరవిందోకి అంత చెప్పాడు. అంటే వివేకానంద ఉన్నట్ట చచ్చినట్ట, వివేకానంద గారు ఉన్నారు, ఆయన హార్ట్ ఫెయిల్ అయింది పాపం, ఆ తాకిడికి తట్టుకోలేక. సుప్రామెంటల్ డిసెంట్ అంచేత నిజంగా చెప్పాలి అంటే వివేకానందతోనే స్టార్ట్ అయింది అని చెప్పవచ్చు. అవగాహన ఉంటే లాస్ట్ మనుషులు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ అరవిందోయేది రాష్ట్రం